శ్రీమద్ దేవీ భాగవతం మంత్రగ్రంథం వేదశాస్త్రాల యొక్క సారాంశం. అందులో భాగంగా ఈరోజు చెప్పబోయే ఘట్టం కొంచెం శ్రద్ధగా వింటే కోరికలున్న వాళ్ళకి కోరికలు తీరుతాయి. అసలు మాకు కోరికలే లేవు, మేము మోక్షం పొందాలి అనుకుంటే ముక్తి కూడా పొందగలుగుతారు. పూర్వం సురథుడు అని ఒక రాజు ఉండేవాడు. స్వారోచిష మనువు కాలంలో ఈ మహారాజు భూమండలాన్ని పరిపాలించాడు. మనువులు 14 మంది. ఈ మనువుల యొక్క సంతానం అవ్వడం వల్ల మనల్ని మానవులు అన్నారు. మానవుడు అనే శబ్దమునకు అర్థం ఏమిటంటే మనువు యొక్క సంతానము అని. ఈ మనువుల్లో మొదటివాడి పేరు స్వయంభువమును. ఇతడు బ్రహ్మగారి కుడి చేతి నుంచి పుట్టాడు. రెండవ మనువు పేరు స్వారోచిషుడు. ఈయన స్వరోచి అని ఆయనకి జన్మించాడు. మూడు ఆయన పేరు ఉత్తముడు. ఈయన ప్రియవ్రతుడు అని పేరు కలిగినటువంటి ఉత్తానపోదుడు యొక్క సోదరుడు ఉన్నాడే, ఆయన ప్రియవ్రతుడు. ఆయన తపస్సు కారణంగా ఉత్తానపోదునికి కుమారుడై పుట్టి, ఆ ఉత్తానపోదుడి కుమారుడికి మళ్ళీ కొడుకై పుట్టి మనువయ్యాడు. పూర్వకాలంలో స్వయంభూమనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపోదుడు అని ఇద్దరు కొడుకులు. అందులో ఉత్తానపోదుడికి ధ్రువుడు, ఉత్తముడు అని ఇద్దరు కొడుకులు. అందులో ఉత్తముడు అనేవాడికి మళ్ళీ కొడుకు పుట్టాడు, వాడి పేరు కూడా ఉత్తముడే, వాడు మనువయ్యాడు. ఇది కిందటి సంవత్సరం మనం మార్కండేయ పురాణంలో చెప్పుకున్నాం. ఆ మూడవ మనువు పేరు ఉత్తముడు. నాలుగవ మనువు పేరు తామసుడు. ఐదవ మనువు పేరు రైవతుడు. ఈ రైవతుని కూతురే రేవతి. ఈవిడే బలరాముడికి భార్య అయ్యింది. ఏదో కొన్ని సినిమాల్లో ఉండి గయ్యాడి కింద చిత్రీకరించిన రేవతి మహాత్మురాలు. సినిమా కథలు సరదాగా వినడానికి బాగుంటాయి, వాటిని ప్రమాణంగా తీసుకోకూడదు. నేను చాలాసార్లు ఎంతోమందికి చెప్పుకున్నాను, కథలు వినడానికి బాగుంటాయి కానీ ఇతరులకు చెప్పేటప్పుడు మాత్రం ప్రమాణం ఉండాలి. ప్రమాణం లేకుండా పిచ్చి పిచ్చివి చేసిన వాళ్ళందరూ కూడా చివరి రోజుల్లో దుర్మరణం పాలవుతారని ఒక శాస్త్రం ఉన్నది. ఆంధ్ర భాషని, తెలుగు భాషను నిలబెట్టాలనుకున్న వాళ్ళు వెకిలి వేషం వేయకుండా ఉంటే మంచిది. వేస్తే వాడి కర్మ వాడు అనిపిస్తాడు. చెప్పేగా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి చెడ్డ పూర్వజన్మలో చేసినవి ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు సక్రమంగా ఉంటే మంచి జన్మ వస్తుంది, కనీసం భవిష్యత్తు అయినా బాగుంటుంది. ఇప్పుడు కూడా వెకిలి వేషాలు ఇస్తే ఇంకా భవిష్యత్తును ఎవరూ బాగు చేయలేరు. మొత్తం మీద ఐదవ మనువు పేరు రైవతుడు, ఆరో వాడు పేరు చాక్షుషుడు, ఏడవ మనువు పేరు వైవస్వత మనువు. ఇప్పుడు మనం ఏడవ మనువు కాలంలో ఉన్నాం. రాబోయే మనువు సావర్ణి, సూర్యుడు కొడుకైన సూర్య సావర్ణి అంటారు. ఆ తర్వాత దక్ష సావర్ణి, తరువాత మేరు సావర్ణి, తర్వాత బ్రహ్మ సావర్ణి, తరువాత రుద్ర సావర్ణి, ఆపై రౌచ్యుడు 13వాడు, భౌత్యుడు 14వాడు. ఈ 14 మంది మనువులు అలాగా గుండ్రంగా తిరుగుతారు. రొటేషన్ సిస్టమ్ అన్నమాట వాళ్ళది. అందులో రెండవ మనువు స్వారోచిషుడు. ఆ కాలంలో ఒక రాజుగారు ఉండేవట. స్వారోచిషేంతరే పూర్వం సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. ఈ స్వారోచిష మనువు కాలంలో సురథుడు అని ఒక రాజు ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలించాడు. ఇంత భూమిని ఒక్కడు పరిపాలించడం కష్టం. రాజ్యాలు ఎప్పుడు ముక్కలు ముక్కలైపోతాయి. కలియుగంలో అయితే ఇంత రాష్ట్రం ఇంత, మళ్ళీ ఇంత రాష్ట్రం ఇంత. కొంతకాలం పోయిన తర్వాత సంపత్ నగర్ ఒకటి, ఒక స్టేట్, మళ్ళీ సంపత్ నగర్లో కూడా ఈస్ట్ వెస్ట్, ఆ తర్వాత ఇంక కొంతకాలం పోయి రొస్టు, చివరికి మనం ముష్టెత్తుకోవడానికి తప్ప ఎందుకు పరికరం? ఎందుకు ఈ విడిపోవడం వల్ల ఏమిటి ఉపయోగం అండి? ప్రపంచం అంతా ఉదార చరిత్రులకి కుటుంబం. ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. జ్ఞానం కలిగిన వాడికి, ఉత్తముడికి ప్రపంచం కుటుంబం. ఇంత ప్రపంచం నా వాళ్ళు అనుకోకుండా నీకు నీవే నాకు నేనే ఎవరి ప్రాంతం వాళ్ళదే అని కొట్టుకు తావడం వల్లే దేశం పాడైపోతుంది. దేశం నిలబడాలంటే ఐకమత్యంతో ఉండాలండి. నేను తప్పింకోటి బాగుండకూడదు అనుకుంటే ఏమవుతుంది? పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి ఇలాగే ఉండేది తెలుసా మీకు? మళ్ళీ ఆ సిస్టమ్ ఇప్పుడు వస్తుంది. ఒకప్పుడు హస్తినాపుర సింహాసనాన్ని పాండవులు పరిపాలించిన కాలంలో వాళ్ళ గుప్పిట్లో ఉండేది కనుక మొత్తం భారతదేశం అద్భుతంగా నడిచింది కాలం. క్రమక్రమంగా కలియుగం రాగానే ముక్కలు చెక్కలు అయిపోయింది. ఈ ముక్కల్లో చాలా భయంకరంగా ఉండేవండి. ఎంత దారుణం అంటే బిక్కబోలు సంస్థానం అని అది విడిపోయింది. ఇంకేదో చేబ్రోలు సంస్థానం, పిఠాపురం సంస్థానం, ఇంకొక అనంతపురం దుర్గం, రాయదుర్గం, చిత్తూరు దుర్గం, ఇలా ఏ దుర్గానికి ఆ దుర్గం చిన్న చిన్న కోటలు అయిపోవటం ఏమైపోయింది. వీళ్ళందరినీ గెలిపి చెతకొట్టడానికి బ్రిటిష్ వాళ్ళు దిగారు. బ్రిటిష్ వాడు ఏం చేసేవాడు అనమాట, విజయనగర సామ్రాజ్యం వాళ్ళకేమో ఆశ చూపించి ఇంకొకటిని గెలుపుకున్నాడు, మళ్ళీ వీడిని గెలుపుకుని వాడిని కొట్టాడు. ఇలా ఎవరికి వాడిని ఒకళ్ళతో స్నేహం చేసి ఇంకోటితో పడగొట్టడం, ఇది బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్. ఇలా చిన్న చిన్న రాజులందరినీ సర్వనాశనం చేసి వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 200 ఏళ్లలో భారతదేశంలో ఉన్న మొత్తం బంగారం, నెమలి సింహాసనం అన్నీ పట్టుకుపోయారు. అంత పట్టుకుపోతే కూడా ఇంకా ఇవాళ మనం ఇలా మిగిలేమంటే మన దేశం ఎంత సంపన్న దేశమో ఆలోచించండి, ఎంత గొప్ప దేశమో ఆలోచించండి. అనైక మత్యం వల్ల దెబ్బతింటామండి మనం. ఇప్పటికి కూడా ఈ అనైక మత్యం నుంచి బయటపడలేదు తెలుసా? ఎక్కడికక్కడ మూర్ఖత్వం, ప్రాంతీయతత్వం, దీనంత ప్రమాదకరమైనది మరొకట్లేదు. మా ఓటు వాళ్ళకి జ్ఞానం కలిగిన వాళ్ళకి ఆవేదన కలిగిస్తూ ఉంటుందన్నమాట. మొత్తం మనందరం కూడా వేద మతం నుంచి ఆవిర్భవించిన వాడమే కదా. వాడు హిందీ వాడైతేనేటి, గుజరాత్ వాడైతేనేమిటి, ఇంకో ప్రాంతంలో ఉంటేనేమిటి, ఎక్కడున్నా మనమే. ఇది మర్చిపోయి ఒరిస్సా వాడు వేరు, గుజరాత్ వాడు వేరు, ఉత్తరప్రదేశ్ వాడు వేరు, ఆంధ్రప్రదేశ్ వాడు వేరు, తెలంగాణ వాడు వేరు, కర్ణాటక వేరు, తమిళనాడు వేరు, ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పోయి ఏలూరు వాడు వేరు, విజయవాడ వారు వేరు, గుంటూరు వారు వేరు, ఇలా కొట్టుకుపోతే ఏమవుతుంది వరకు? అప్పుడు ఇంకొద్ది రోజులు పైకి ఏమవుతుందన్నమాట, నేను నా కుటుంబం తప్ప నువ్వు వేరు అంటాడు. మళ్ళీ ఈ కుటుంబంలో కూడా నాన్నగారి కుటుంబం వేరు, కొడుకు గారి కుటుంబం వేరు, కొడుకు గారికి కూడా మళ్ళీ వాళ్ళ ఆవిడ వేరు, ఈయన వేరు, ఇద్దరే భార్యాభర్తలు ఇద్దరికి మళ్ళీ వేరు వేరు గదులట. నీ సంపాదన నీదే, నా సంపాదన నాది. ఇదిగో నా ఉద్యోగంలో వేలెట్టామంటే నీ వేలు విరగొడతానని భార్య అంటోంది, నా సంపాదన గురించి అడిగితే నీ కన్ను పొడుస్తానని వీడు అంటున్నాడు. అప్పుడు పిల్లలు ఇద్దరు ఏమంటున్నారు, డాడీ బాడీ వేరు, మమ్మీ బాడీ వేరు, మా జీడి వేరు అనుకుంటున్నారు. దాంతో జగత్తంతా కేడీలు మయమైపోతుంది. ఈ స్థితి నుంచి ఆ జగన్మాత మళ్ళీ రక్షించాలని కోరుకుందాం. అందుకని జగద్గురువుల పీఠాలు అవసరమయ్యాయి. శంకరాచార్యులు వారు జగద్గురు పీఠం ఎందుకు పెట్టారంటే, ఇన్ని రాష్ట్రాల వాళ్ళని, ఇన్ని ప్రాంతాల వాళ్ళని, ఇన్ని రకాలైనటువంటి భాషలు మాట్లాడే వాళ్ళని ఒక చోట చేర్చి, అందరికీ నేను గురువునేరా బాబు, అందరూ నా మాట విని ఐక్యవచ్యంతో ఉండండి, నేను కర్ణాటకలో ఉన్నా, లేకపోతే బదరీ దగ్గర ఉన్నా, పూరి జగన్నాథం దగ్గర ఉన్నా, ద్వారకలో ఉన్నా, గురువు గురువే, మతం మతమే, ధర్మం ధర్మమేనని అందరినీ కలపడానికి శంకరులు వారు ఇంత అపూర్వమైనటువంటి ఒక పీఠం స్థాపించవలసి వచ్చింది. లేకపోతే వాళ్ళకి ఏమవసరం, హాయిగా ఇంత ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళకి ఈ పీఠాలు, ఈ నిర్వహణలు, ఎందుకంటే ఈ జనాన్ని అదుపులో పెట్టడం కోసం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆనాడు సురథుడనే రాజు ఈ మొత్తం భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఆయన ఒక్కడే మహారాజు, చాలా ధర్మాత్ముడు. ఆయనకి పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, ధర్మాత్ముడు ఆయన. కానీ ఎల్లవేళలా కాలం ఒక రకంగా ఉండదు. ఈ రాజుగారి దగ్గర కొంతమంది మంత్రులు ఉండేవారు. ఈ మంత్రులకి డబ్బాసి పట్టుకుంది, రాజుగారిని ఎలాగైనా పడగొట్టాలనుకున్నారు. వాళ్ళ అదృష్టం, ఈ రాజుగారి దురదృష్టము, కాలప్రభావము, అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ఎడారి ప్రాంతాల్లో గడ్డాలు బాగా పెంచుకుని గుండు చేయించుకునే ఒక జాతి ఉండేదిట. వాళ్ళకి కోలా విధ్వంసులు అని పేరు అనమాట. వాళ్ళు ఎప్పుడు మనం తూర్పుకి తిరిగి దండం పెడితే వాళ్ళు పడమరకి తిరిగి దండం పెడతారు. మనం ఎడమ నుంచి కుడివికి రాస్తే వాళ్ళు కుడి నుంచి ఎడమకి రాసేవారట. ఈ విధంగా వేద మతానికి వ్యతిరేకంగా నడుచుకునేవాళ్ళు. వాళ్ళకి కోలా విధ్వంసులు అని ఎందుకు పేరు వచ్చిందంటే, పంది అంటే వాళ్ళకి అసహ్యం. కోల అవిధ్వంసన, పందిని మాత్రం తినరు వాళ్ళు. వాళ్ళకి సువర్ణ అంటే మంట, ఆవుల్ని తినేవారు వాళ్ళు. గోమాంసం తిని పందులను అసహ్యించుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు. ఈ కోలా విధ్వంసులు అనేటటువంటి వాళ్ళు ఎడారి ప్రాంతాల నుంచి మన దేశం మీదకి దండయాత్రకు వచ్చారు. వాళ్ళందరికీ ఈ సురథుడనే రాజుగారి దగ్గర ఉన్న సంపద ఆకర్షణ కలగజేసింది. ఈ రాజుగారి రాజ్యంలో ఆఖరికి మంచినీడు తాగే గ్లాసులు కూడా బంగారపు గ్లాసులే. నూయి కట్టినప్పుడు నూతికి వరలేస్తారు కదా, నూతి వరలు కూడా బంగారంతో వేసేటటువంటి వాళ్ళు. అందుకని ఈ రాజుగారి సొమ్ముని వాళ్ళు లాగేయాలనుకున్నారు. మంత్రులను గుప్పిట్లో పెట్టిన మంత్రులారా, మీరు మాకు సాయం చేశారంటే మీ రాజ్యం మాకు వస్తుంది, అప్పుడు మీది పరిపాలన, మేము డబ్బు పట్టుకుపోతాం కొంతంతే, మాకు డబ్బు సాయం చేస్తే చాలు, మీకు రాజ్యం వస్తుందని మంత్రుల్ని బొట్టలో వేసుకున్నారు. ఈ మంత్రులు ఏమనుకున్నారు, రాజుగారిని గెంటేస్తే రాజుగారి రాజ్యం మాకు వచ్చేస్తుంది, వీళ్ళకి ఏదో కొంచెం లంచం ఇచ్చి పంపేయచ్చు అనుకున్నారట పిచ్చాళ్ళు. అందుకని రాజుగారు గుట్టుమట్లు చెప్పారు. రహస్యంగా అడవిలో నుంచి అంతఃపురంలోకి రావడానికి మార్గాలు ఉండేవి ఆ రోజుల్లో. కోటలోకి ఎక్కడి నుంచైనా రావడానికి కొన్ని రహస్య మార్గాలు ఉంటాయి. ఆ రహస్య మార్గాలు, సొరంగ మార్గాలు శత్రువులకు చెప్పారు. దాంతో శత్రువుల చేతిలో రాజుగారు తుక్కు కింద ఓడిపోయాడు. పాపం ఓడిపోయి భార్యల్ని వాళ్ళని ఒక చోటికి పంపేశాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. పిల్లలు ఒక చోటికి పోయారు. ఈయనొక్కడు మాత్రం యుద్ధంలో కాసేపు పోరాడి అంతకంతకీ జనం పెరిగిపోతున్నారు. తన వాళ్ళు అనుకున్న మంత్రులు కూడా కోటలో ఉన్న సైనికుల్ని గుప్పెట్లో పెట్టుకుని తనకి వ్యతిరేకంగా యుద్ధం చేయడం కనిపెట్టి, ఇంకా యుద్ధం చేస్తే చచ్చిపోతానని భయపడి ప్రాణం అంటూ ఉంటే, ఇవాళ కాకపోతే రేపైనా శత్రువుల్ని జయించి మళ్ళీ రాజ్యం పొందవచ్చు, కాబట్టి పారిపోవడమే మంచిది, అనవసరంగా ఆత్మాహుతి చేసుకోకూడదనుకుని ఏకాకీ హయమారుహ్య జగామగహనం వనం, ఒంటరిగా ఒక గుర్రం ఎక్కి ఎవరికీ దొరకకుండా తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు. కాలం కలిసి రాకపోతే అలా వెళ్ళిపోక తప్పదు. అందుకే కాలోహి దురతిక్రమ, కాలమును ఎవ్వరం దాటలేం. కాలప్రభావంతో ఎవడు డబ్బును అడుగుతాడో, ఎవడు దరిద్రుడవుతాడో, ఎవడికి ఏ శుభం కలుగుతుందో, ఎవడికి అశుభం కలుగుతుందో తెలియదు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కాలమునకు తల ఒగ్గి కష్ట సుఖాలను తట్టుకుని జీవిస్తారు. కాకపోతే రాజుగారికి అడవిలోకి వెళ్ళిన అశాంతి ఎక్కువైపోయిందిట. ఎందువల్ల? ఇంచుమించుగా కొన్ని గంటల క్రితం వరకు ఆయన ఒక మహారాజు, మొత్తం భూమి ఆయన చేతిలో ఉంది. అలా సైగ చేస్తే మంచినీళ్ళు వచ్చేవి, సైగ చేస్తే ఆహార పదార్థాలు వచ్చేవి, కాళ్ళకి దండాలు పెట్టి సేవ చేసే దాస దాసీజనం ఉండేవారు. ఇప్పుడు ఎంత పిలిచినా పలికేవాడు ఒక్కళ్ళాడు. సింగిల్ పెర్సన్ అయిపోయాడు పాప ఇప్పుడు ఆయన. ఆయనకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, సేవలు చేసేవాళ్ళు లేరు. పదవి పోతే తట్టుకోలేకపోవడానికి గల కారణం ఏమిటంటే సేవ చేసేవాడు ఉండడండి. ఇప్పటిదాకా పదవిలో ఉండడం వల్ల వీళ్ళు ఇష్టమవుతాడు, రెచ్చిపోతారు. ఎక్కడికెళ్ళినా ప్రోటోకాల్ అంటారు, వీళ్ళ మొహం అంటారు, వెనక ముందు ఎస్కార్టు ఇంకేదో దిక్కుమాల కార్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఏ కార్టు ఉండదు, వీడొక్కడే ఏడుస్తూ ఉండాలి. అది తట్టుకోలేరట. పదవి పోయిన రాజకీయ నాయకుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఓరి బాబోయ్ అంతకంటే చావడానికి సిద్ధంగా మంచం మీద పడిన వాడి నేమన్నమాట. మంచం మీద పడినవాడు ఒక సస్తమనే ఒక దెబ్బకి మనస్సుని హతాసత్వం చేసుకుంటాడు. కానీ వీడు అలా కాదు, పదవి పోయింది పదవి పోయింది ఎలా పదవిలోకి రావాలని ఏడుస్తాడు అనమాట. అందుకేగా రోజు ఒకళ్ళొకళ్ళు తెగ తిట్టేసుకుంటున్నారు. పూర్వం రాజుగారు ఉండేవారు. ఈ రాజుగారికి పండితులంటే చాలా ఇష్టం. ఇద్దరు పండితుల్ని సత్కరించాలి అనుకున్నట్ట. ఓసారి పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి నాడు పండితులకి అన్నం పెట్టి వాళ్ళని సత్కరిస్తే మంచిది అనిపించింది రాజుగారికి. ఆ ఊళ్ళో ఇద్దరు పండితులు ఉన్నారు. అందులో ఒక పండితుడిని పిలిచి, రేపు పౌర్ణమి, మా ఇంటికి భోజనానికి రా, నేను ఇద్దరు పండితులు సత్కరిస్తాను, కాబట్టి నీకు సాటి వచ్చే పండితుడు ఈ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా అని అడిగట్ట. ఆ ఊళ్ళో ఇద్దరు పండితులు ఉన్నారు ఉండడానికి, వీడొకడు ఇంకోటొకడు. వీడి పేరు ఏదో ఎల్లయ్య, అవతల వాడి పేరు ఏదో పుల్లయ్య. అందుకని ఎల్లయ్య గారు ఇంకోటి ఎవడన్నా ఉన్నాడా అని అడిగట్ట. అబ్బే, మన ఊళ్ళో నేను తప్ప వేరే పండితులు ఎక్కడున్నాడండి, ఐఆమ్ పండిట్, మిగతా వాళ్ళు బ్యాండిట్ అన్నట్ట. అలా కదయ్యా, పుల్లయ్య అని ఇంకొకటి ఎవడో ఉన్నట్ట, అతడు కూడా మంచి పండితుడు కదా అని అడిగిన. ఈయనకన్నీ తెలుసు, ఏమి ఎరగనట్టుగా, పుల్లయ్య చాలా పండితుడు కదా అంటే, ఎవడు చెప్పాడండి మీకు మహారాజా, వాడు ఉట్టి గాడిదండి, బొట్టి గాడిద, అడ్డగాడిద, వాడికి ఏమి రాదన్నట్ట. ఓహో అనుకున్నాడు ఈయన. సరే వెళ్ళిరా, రేపు పోయినానికిరా అన్నాడు. ఈయన పంపేశాడు, పుల్లయ్య గారిని పిలిచాడు. పుల్లయ్య గారు, రేపు పౌర్ణమి, మా ఇంట్లో భోజనం చేయడానికి రండి, భోజనం అయ్యాక మీకు దానం చేసుకుంటాను అన్నట్టు. నేను ఎప్పుడు ఇద్దరికి సన్మానం చేస్తాను కదా, ఒకళ్ళు మీరు దొరికారు, రెండో వాడు ఎవడన్నా ఉంటే చెప్పండి అంటే, ఈ ఊళ్ళో ఎవరు లేరండి నేను తప్ప అన్నట్టు ఈయన కూడా. ఎల్లయ్య గారు అని ఒక ఆయన ఉన్నట్టు, ఆయన మంచి పండితుడు కదా అన్నాడు రాజుగారు. మహారాజా, మీకు ఎవరు చెప్పారో ఒట్టి అబద్ధం అది, ఆ ఎల్లయ్య అండి, వాడుట్టి ఎద్దండి అన్నట్ట. ఓహో అన్నాడు ఈయన. మర్నాడు ఇద్దరిని రమ్మన్నాడు ఆయన. ఇద్దరు వచ్చారు, ఇద్దరు తెల్లబోయారు. ఎందుకని, నన్నే పిలుస్తాడు రాజుగారు అని ఎల్లయ్య గారు అనుకున్నారు, పుల్లయ్య గారు అలాగే అనుకున్నారు. ఇద్దరిని ఎదురెదురు కూడా కూర్చోబెట్టాడు రాజుగారు. ఇప్పుడు రాజుగారు కూర్చోబెట్టారు కనుక వీళ్ళు ఏం చేయలేరు, ఒకళ్ళొకళ్ళు అని చూసుకోవడం, ఆకుల దగ్గర కూర్చున్నారు. అన్నం తినడానికి ముందు రాజుగారు, మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తాను, ఆ తర్వాత ఆపోసిన పట్టి తినండి అంటే, అలాగేనండి వడ్డించండి అన్నారట. ఇంతలో ఎల్లయ్య గారు ఆకులో గుగ్గిళ్ళు ఉలవలు దాణా పట్టుకొచ్చి వేశారు రాజుగారు. పుల్లయ్య గారు దాంట్లో కాస్త ఎండుగడ్డి పచ్చగడ్డి వేశారట. ఇదేమిటి మహారాజా, పూర్ణిమ నాడు భోజనానికి పిలిస్తే ఏకంగా పిండి వంటల భోజనం, పాయసం, దద్దోజనం, పులిహార అవన్నీ ఉంటాయి అనుకుని నిన్న కూడా భోజనం మానేసి కూర్చున్నామండి, ఇదేం భోజనం అండి అన్నారు వాళ్ళు. అదేమిటండి పుల్లయ్య గారు, మీరేగా నిన్న వాడిని గాడిదన్నారా, అందుకని గాడిద ఏం తింటుంది, దానికి గడ్డే కదానని ఎండుగడ్డి పచ్చగడ్డి వేశా. ఆయనేమో మిమ్మల్ని ఎద్దు అన్నాడు, ఎద్దు గుగ్గిళ్ళు ఏవో చెత్తా చెదారం తింటుంది అవి మీకు వేశానన్నట్ట. తినండి తినండి, ఎలాగో ఒకటి గాడిదే ఒకటి ఎద్దే కదా, ఎద్దు గాడిదలకి ఎంతకంటే ఏం పెడతాం అన్నట్ట. వాళ్ళు సిగ్గుపడి లెంపలు వేసుకుని, మహారాజా ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది, ఇతరులను ఏం తిట్టామో అవే పదార్థాలు మాకు వస్తాయని అర్థమైంది, మాకు బాగా బుద్ధి చెప్పారు, ఇంకెప్పుడు ఇలా అనుకోము, పైగా ముఖాముఖాలు చూసుకోవాలి కదా, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారని కూడా అర్థమైపోయింది, సిగ్గుపడిపోయి ఇంకెప్పుడు అలా తిట్టమన్నారట. అప్పుడు చెప్పాడు ఆయన, నాయనలారా రాక రాక ఉత్కృష్టమైన మానవ జన్మ వచ్చింది, ఈ మానవ జన్మలో ఇష్టమైతే అవతల వాడిని పొగడండి, ఆయన పండితుడు అండి అని పొగడండి, ఇష్టం లేదనుకోండి నోరు మూసుకు కూర్చోండి, అంతేగాని వాడు గాడిదా, వీడేమో గుర్రం, వీడేమో ఎద్దు, వీడు మొద్దు, వాడు పాపాత్ముడు, వీడు దుర్మార్గుడు, వీళ్ళది పెద్ద నిజంగా గొప్పవాళ్ళలాగా, అంత దొంగలే, దొంగలు దొంగలు ఊడి పంచుకున్నట్టుగా ఒకళ్ళు మించిన దొంగలు ఒకళ్ళు, కాకపోతే వాడు ఎక్కువ దొంగ, వాడు చిన్న దొంగే తప్ప, అందుకని వాడు దొంగండి వాడు నేరస్తుడండి, వీడు దొంగండి వీడు నేరస్తుడండి, ఎందుకు తిట్టుకోవడం, ఈ తిట్టుకున్న వాళ్ళు ఇద్దరు చివరికి అవలోకానికే పోతారు. అందుకని జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు అనవసరమైన ప్రసంగం చెయ్యకూడదు అని పురాణ గాథలో చెప్పారు. ఇది మర్చిపోయి వాడిని వీడిని వీడిని వాడు తెగ తిట్టుకుంటూ చివరికి దాని ఫలితం అనుభవిస్తూనే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. అందుకనే ఎంత మహారాజ్యం ఏదో ఉంటుంది, ఈ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది, ఈ డబ్బంతా వస్తుంది అనుకోకూడదు. ప్రస్తుతం పదవి పోయి ఇంత రాజ్యం పోయి అలోలక్షణ అనుకుంటూ ఏడుస్తూ పోయట సురథుడు. భోజ మహారాజు గారు ఒక అద్భుత శ్లోకం రాశారు, మాంధాతాచమహీపతి కృతయుగాలంకారభూతో గత సేతుర్యేన మహోదధౌ విరచితః క్వాసౌ దశాశ్యాంతకః అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతయః నామాపి న శ్రూయతే. ఈ భూమండలంలో కృతయుగంలో మాంధాత వంటి చక్రవర్తి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కృతయుగంలో మాంధాత వంటి గొప్ప రాజు లేడు అని పేరు పొందినవాడండి ఆయన, రావణాసురుని జయించినవాడు ఆయన, సామాన్యుడు కాదు, అంతటి వీరుడు వెళ్ళిపోయాడు. ఇంకా త్రేతాయుగంలో రామచంద్రుడు అంతటి మహానుభావుడు పుట్టాడు, సముద్రం మీద వంతెన కట్టాడు, ఆయన అవతారం చాలించి వెళ్ళిపోయాడు. ఇంకా ద్వాపర యుగంలో ధర్మరాజు లాంటి రాజులు ఎంతోమంది పుట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఎవరితో అయినా ఈ భూదేవి వెళ్ళిందా, భూమి మీద నుంచి ఒక్క పూచిక పుల్ల వెళ్ళిందా, వాళ్ళ శరీరములు పోని వాళ్ళతో వెళ్ళాయా, వాళ్ళు కట్టుకున్న లాల్చీ కూడా వాళ్ళు బాల్చీ తనితే కూడా వెళ్ళాయా, ఇంకేం పెడుతుంది కూడా అని భోజరాజు గారు ఒక అద్భుతమైన శ్లోకం రాస్తాడు. ఆయన అంత ధర్మాత్ముడు గనక, భూమండలాన్ని మొత్తం పరిపాలించినవాడు గనక, కవి గనక, ఒరే ఎంత పరిపాలన చేసినా చివరికి మనం మన ఆత్మ మాత్రమే పైకి లేచిపోతుంది, అప్పుడు మనం చేసిన పాపపుణ్యములే వస్తాయి, మనతో ఏ వస్తువు రాదు అని రాశాడు ఆయన. ఆ విషయం ఇప్పటికి అర్థమైంది ఈ సురథుడు అనే రాజుకి. కానీ రాజ్యం పోతే బాధ కదా, అందుకని ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దానికి తోడు కడుపులో ఆకలి కరకరం అంటూ అంది. ఆ సమయంలో ఎక్కడో ఏదో పూర్వజన్మ పుణ్యం కొంచెం ఉంది ఆయనకి. ఆ ఎదురుగుండా కొన్ని ఆశ్రమములు కనపడ్డాయి, అవన్నీ గుడిసెలు, ఎవరో మహారాజు గారు తుంగగడ్డితోటి తర్వాత దర్భలతోటి కొన్ని ఆశ్రమాలు కట్టాడు. ఆ ఆశ్రమాల మధ్యలో ఓ యాగగుండం ఉంది, ఆ యాగగుండంలోంచి పొగ పైకి లేస్తోంది, అక్కడ కొంతమంది బ్రహ్మచారులు ఒక గురువుగారితో కలిసి యజ్ఞం చేస్తున్నారు. వెంటనే రాజుగారు గుర్రం దిగి గుర్రాన్ని ఓ చెట్టుకు కట్టి అక్కడ యజ్ఞం జరుగుతున్న చోటుకు వెళ్ళి గురువుగారికి వినయంగా నమస్కరించి నిలబడ్డాడు. అప్పుడే పూర్ణాహుతి పూర్తి చేసిన గురువుగారు, నాయన నువ్వెవరో నాకు అర్థమయ్యింది, సురథుడనే రాజువు నువ్వు, కాలం కలిసిరాక శత్రువుల చేతిలో ఓడిపోయావు, దిక్కులేక ఇక్కడికి వచ్చావు కదా, అంటే అవునండి అన్నట్ట, ఇక్కడ నీకే శత్రు భయమూ లేదు, ఈ ప్రాంతం పవిత్ర స్థలం, ప్రశాంతమైన జీవనం గడిపే ఋషులకు నిలయం, ఇక్కడ యజ్ఞములు జరుగుతాయి, నిరంతరం వేద పఠనం జరుగుతుంది, వేదం జరిగే చోట వేదన ఉండదు, నిశ్చింతగా నువ్వు మా ఆశ్రమంలో గడుపు, కొంతకాలం కాలం గడిపాక కాలం కలిసొస్తే నీ రాజ్యం నీకు వస్తుంది అని ఒక శిష్యుడిని పిలిచి, ఒరే ఈయనకు మంచి రూమ్ ఇచ్చారా అన్నట్ట. ఆయన వెంటనే ఒక ఆశ్రమాన్ని ఈయనకి ఇచ్చారు. ఆ ఆశ్రమంలో మకాం పెట్టి రోజు గురువుగారు యజ్ఞం చేస్తూ ఉంటే దర్శనం చేసుకుని గురువుగారు పెట్టే భోజనం కందమూల ఫలాదులు తింటూ, అప్పుడప్పుడు గురువుగారు యజ్ఞం కోసం వండిన అన్నం తింటూ, ఆయన చెప్పే పురాణములు వింటూ కొన్ని నెలలు గడిపాడు. కానీ మధ్య మధ్యలో అశాంతి అనమాట, భార్య ఏమయ్యిందో, కొడుకులు ఏమయ్యారో. నేను ఎంతో కష్టపడి బోల్డ్ అంత డబ్బు సంపాదించి ఖజానాలో పెట్టా, ఆ ఖజానాలో ఉన్న మొత్తం డబ్బంతా మంత్రులు తగలెడుతున్నారేమో, శత్రువులు వచ్చిన ప్రజల్ని పాడు చేస్తున్నారేమో, మా ఊళ్ళో వ్యాపారాలు ఏమైపోయాయో, పొలాలు ఏమైపోయాయో అని పోయిన రాజ్యం గురించే ఏడవడం మొదలెట్టాడు. దానివల్ల ఏమవుతుంది, పురాణం వినేవాడు దృష్టి ఎక్కడ ఉండేది కాదు. గురువుగారి దారిని గురువుగారు పురాణం చెబుతూ ఉంటే వీడి దారిని వీడు, నా కోశాగారం, నా భార్యలు, నా బిడ్డలు, నా కొంప, నా గోడు, ఇవన్నీ ఆలోచించుకునేవాడు పాపం. అప్పుడప్పుడు గురువుగారు కాస్త పరధ్యానం మాని అన్నీ విడిచిపెట్టి శ్రద్ధగా వినరా బాబు అని చెప్పినా వినలేకపోయేవాడు పాపం. డబ్బు పోయిన వాడికి ఉన్న బాధ అంతా ఎంత కాదు బాబో, కొన్ని పనులు అవని వాడు ఉంటాడే, అప్పులు పాలైన వాడు ఒకడు, దొంగల పాలైన వాడు ఒకడు, అలాగే భూములు మొదలైనవి శత్రువులలో పోగొట్టుకున్నవాడు, వాడు సుఖంగా ఉండలేడట. ప్రస్తుతం రాజుగారు అలా ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ప్రొద్దుటే స్నానం చేసి మళ్ళీ గురువుగారి యజ్ఞం చూద్దామని ఈయన వెళ్ళబోయేలోపు ఏడుపు మొహంతో చెమట కొట్టిన శరీరంతో ఒక ఆయన వచ్చాడు. ఎవరు బాబు అన్నాడు ఈయన. అయ్యా నా పేరు సమాధి, నేను గొప్ప వర్తకుణ్ణి, కోట్లు కోట్లు సంపాదించాను. ఇంతలో మా ఆవిడ పిల్లలు కలిసి మెడబట్టుకుని ఇంట్లోంచి గెంటేశారు, నా డబ్బంతా పోయింది, లాగేసుకున్నారు వాళ్ళు. ఈయన దాన ధర్మాలు ఎక్కువ చేసేవాటండి, అందుకని ఇంట్లో ఉన్న డబ్బంతా మంచి మంచి పనులకు ఎక్కడ దానం చేసి ఆస్తి అంతా పాడు చేస్తాడో అని ఒకరోజున భార్య, ఇతని భార్య పిల్లల్ని పిలిచి, మరే మీ నాన్న డబ్బు సంపాదించాడు కానీ ఏం లాభంరా, కనిపించిన వాడికల్లా దానం చేసేస్తున్నాడు, చీటికి వాడికి పద్మాకర్ గారు లాంటి వాళ్ళు పురాణానికి వస్తే వాళ్ళకేమో భూములకు భూములు రాసేస్తున్నాడు, ఇలాంటి వాడిని ఇంట్లో ఉంచితే ప్రమాదం, మీ ఆస్తి పోతుంది, మీ నాన్నని మెడబట్టు గంటి ఆస్తి మీరు లాక్కోండి అందిట. దాంతో పిల్లలు ఇతని భార్యతో కలిసి వీడు మెడబట్టుకుని బయటకు గంటేసి మొత్తం ఆస్తి లాగేశారట. నేను చెప్పింది ఏమి రవ్వంత అశోక్తి లేకుండా ఉంది ఇందులో దేవీ భాగవతంలో. భార్య పిల్లలు కలిసి గంటేశారట, ధర్మం చేసేవాడిని గంటేశారట, కర్మపోని పాపాత్ముడిని గంటారంటే అర్థం ఉంది, ఏ తాగుపోతాడో ఇంట్లోంచి గంటారంటే అర్థం ఉన్నది, పుణ్యాత్ముడిని గంటేశారు. వాళ్ళు గంటేస్తే నాకేం మొదట్లో అనిపించలేదు బాధ, కానీ ఇప్పుడు బాధ అండి నాకు, పవిత్రమైన ధనన్నది, నేనుంటే అంతో ఎంతో ధర్మకార్యాలు చేయటం వల్ల ఆస్తి ఇంకా పెరిగింది, ఇప్పుడు ఆ డబ్బు హఠాత్తుగా చేతిలోకి రావడం వల్ల ఈ పిల్లలు దాన్ని ఏం దుర్వినియోగం చేస్తున్నారో, నేను లేకపోతే మా ఆవిడ ఏమైపోయిందో, మా ఆవిడ ఒంటరిగా పడుకోలేదు, ఇప్పుడు నేను లేకపోతే ఆవిడ ఒక్కత్తి ఇంట్లో పడుకుని ఏమండి అలా కోసం ఏడుస్తుందేమో, అది నా విధంగా అన్నట్టు మెడబట్టు గింటింది ఆవిడ. అయినా ఈయనకి మా ఆవిడ మా పిల్లలు అని బుర్రగొక్కోవడం మీద మనస్సు ఉండిపోయింది. అప్పుడు ఈయన అన్నాడు, బలివాడు దొరికవు, అయినా దొరకవలసిన వాడు దొరికవు, నా రాజ్యం పోయిందని నేను ఏడుస్తున్నాను, నీకు డబ్బు పోయిందని నువ్వు ఏడుస్తున్నావు, ఇద్దరం కలిసి మన గురువుగారిని కాళ్ళు పట్టుకుని ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలో మార్గం అడుగుదాం అని ఇద్దరు వెళ్ళి గురువుగారికి యజ్ఞం పూర్తయ్యాక కాళ్ళు గట్టిగా పట్టుకుని, అయ్యా పోయిన రాజ్యం గురించి నాకు చింత, పోయిన ఆస్తి గురించి పెళ్ళాం బిడ్డల గురించి ఈయనకి చింత, ఈ చింత రవ్వంత కూడా లేకుండా మీలాంటి వాళ్ళే తీర్చాలి, అసలు మాకెందుకు ఈ బాధ, ఈ బాధ నుంచి మాకు విముక్తి కలుగుతుందా అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నాయన ఇదేరా మాయా, మాయా అంటే ఇదే, నిజానికి మనకి ఎవరితో సంబంధం లేదు, మనకి ఏ వస్తువు మంది కాదు, అయినా ఈ డబ్బు నాది, ఈ ధనము నాది, ఈ సీటు నాది, ఇప్పుడు కూర్చున్న సీటు కూడా నాది అనిపిస్తుంది అనమాట, ఈ కాసేపు ఇందులో ఎవడన్నా కూర్చుంటే ఎంత మండిపోతుందో తెలిసినా నా సీట్లో కూర్చున్నావు అనిపిస్తుంది, నేనంటే అనుకోను అనుకోండి కానీ అలా కూర్చుంటే ఎవరికైనా ఎంత బాధ వస్తుందో తెలుసా. ఇప్పుడు ఉదాహరణకు ఆయన కెమెరా ఉంది, మీరు పట్టుకుపోతామంటే ఆయన నాది కెమెరా అంటాడు అని ఇచ్చేస్తాడా, అదే మాయా. ఎవరం ఎవరు వస్తువులు ఇవ్వలేము చూస్తూ చూస్తూ, బట్ ఈ వస్తువుల మీద వ్యామోహం జీవులకు అలా అనిపిస్తుంది, మాయది వస్తువు వ్యామోహం ఉందే అది మహామాయ, బలాద్ ఆకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి, మాయ బలంగా మనల్ని పట్టుకుని ఈ సంసారంలోకి గెంటుతుంది, లేనిది ఉన్నట్టుగా భ్రమింపచేసే పదార్థమునకు మాయా అని పేరు, ఆ మాయలోంచి బయటపడడానికి మాయనే పట్టుకోవాలి, ఈ మాయ తన అదుపులో పెట్టుకున్న ఆవిడ పేరు మహామాయ, ఆవిడే జగదంబ, ఆ జగదంబ ఈ చరాచర జగత్తుని బొమ్మ ఆడించినట్టుగా ఆడిస్తుంది, జగత్తంతా ఆవిడ చేతులు ఒక కీలు బొమ్మట, పూర్వం కీలు బొమ్మలు ఉండేవి, ఆ కీలు బొమ్మల్ని ఇలా ఇలా తిప్పుతూ ఉంటే కదిలేవి, తోలు బొమ్మలాంటి వాడు తోలు బొమ్మలు ఆడించినట్టుగా కీలు తిప్పితే కీలు బొమ్మ అటు ఇటు కదిలినట్టుగా ఈ చరాచర జగత్తంతా అమ్మవారి చేతులు ఆడుకుంటున్నది. ఆ అమ్మ మాయ వల్లే నీకు ఈ సంసార వ్యామోహం, తల్లి వల్లే నీకు రాజ్యం దూరం అయ్యింది, ఆ రాజ్యం మీద వ్యామోహం అనగానే ఇందులోంచి బయటపడి అమ్మ అనుగ్రహం పొంది మా సంపదలు పొందడానికి మార్గం చెప్పండి అన్నారు వాడు. అప్పుడు ఆయన నేను మీకు నవార్ణ మంత్రం అని ఒక మంత్రం ఇస్తున్నాను. ఈ మంత్రాన్ని భక్తితోటి జపం చెయ్యండి, ధ్యానం చెయ్యండి, ఆ తర్వాత అమ్మవారి కోసం హోమం చెయ్యండి, హోమ ప్రభావం వల్ల అమ్మ దర్శనం అవుతుంది అని వాళ్ళిద్దరికీ నవార్ణ మంత్రం ఇచ్చాడు. ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే ఈ నవార్ణ మంత్రం ఇచ్చి శ్రద్ధగా చెయ్యండి అనగా వాళ్ళిద్దరూ గురువుగారికి వినయంతో నమస్కారం చేసి భక్తితో జపం చేశారు. కొంతకాలం జపం చేశాక హోమం కూడా చేయటం మొదలుపెట్టారు. హోమం చేసిన అమ్మవారు ప్రత్యక్షం కాలేదు. దాంతో వీళ్ళకి మొండితనం వచ్చింది. అసలే కష్టాల్లో ఉండి మంత్రం పుచ్చుకొని ఈ మంత్ర జపం చేశాం, తర్వాత గురువుగారు చెప్పినట్టు హోమం చేశాం, హోమం చేసినా నువ్వు కనిపించటం లేదు, మాకు వరాలు ఇవ్వడం లేదు, ఇక మేము బతకం అని కత్తి పుచ్చుకుని ఒంటి మాంసం అంతా కోసి అందులో వేశారట హోమగుండంలో. అంత మొండివాడు వాళ్ళు వాళ్ళు వేశారని మీరు మాత్రం మాంసం వేయకండి సుమా, ఆ కాలం వేరు, ఆ పట్టుదల వేరు. ఇలా మాంసం చిక్కు అందులో వేయగానే మొత్తం హోమగుండం భగ భగ మండింది. అందులోంచి జగదంబ ఆవిర్భవించింది. చిదగ్నికుండ సంభూత అన్నారు. ఆ అగ్ని మామూలు అగ్ని కాదు, పవిత్ర అగ్ని, చిత్ పదార్థం అన్నమాట. ఎందువల్ల ప్రాణమైన అమ్మకి ఇచ్చేద్దామని వాళ్ళు అనుకున్నారు కనుక మనస్ఫూర్తిగా అమ్మను ఆహ్వానించారు వాళ్ళు. దాంతో వాళ్ళ చిత్తు హృదయం అర్పించారు. ఈ చిత్తు అందులో ఉంది కనుక ఆ అగ్ని చిదగ్ని అందులోంచి పుట్టుకొచ్చింది అమ్మ. ప్రేమగా వాళ్ళని నిమిరింది. రాజుగారికి ఈ సమాధి అనేటటువంటి వర్తకుడికి మళ్ళీ శరీరం పూర్వంలా తయారైపోయింది. మాంసము అన్నీ యథాతథంగా వచ్చేసాయి. కోసేసుకున్న శరీరంలో గాయం రవ్వంత లేదు. ఇంత పెసర కూడా మాంసం చెక్కు చెదరకుండా యథాతథం అయ్యింది. రక్తమంతా మళ్ళీ చేరింది. అప్పుడు అమ్మ ముందుగా వర్తకునికే తిరిగింది. వైశ్యవర్య తదాస్మాకం వరం వృణీష్వ. ఓ వైశ్యోత్తమ, ముందుగా నీకు వరం ఇద్దామనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకోండి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఒకసారి ఈ కథ జాగ్రత్తగా వినండి అమ్మ. నిన్ను చూడని క్రితం ఏదో ఇంకా నా భార్య మీద పిల్లల మీద కాస్త ఆస్తి మీద వ్యామోహం ఉంది, కానీ నీ దర్శనం అయ్యాక ఈ బోడి ఆస్తులు కోరుకుంటానా, నాకు ఈ ఆస్తి మీద ఏమాత్రం వ్యామోహం నాస్తి అన్నాడు. నా జీవితం అంతా ఆనందంతో నిండిపోయింది, నా హృదయం అవ్యాజమైనటువంటి ప్రేమతో నిండిపోయింది. కొన్ని కోట్ల సంవత్సరములు తపస్సు చేసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నిన్ను చూడలేరట, త్రిమూర్తులకు కూడా అలభ్యమైన నీ దివ్య దర్శనం నాకు లభించింది. ఇంత గొప్ప దర్శనం వచ్చాక నాకింకా డబ్బు కావాలి, నా పెళ్ళం కావాలి, బిడ్డలు కావాలని కోరను, నాకు ఏ వ్యామోహం లేదు, నాకు శాశ్వతంగా నీ మణిద్వీప సౌఖ్యం ప్రసాదించు, నీ సన్నిధి తప్ప నాకు వేరే నిధి వద్దు అన్నాడు ఆయన. నేను చాలాసార్లు ఈ కథ చదివినప్పుడల్లా, ఇది కిందటి సంవత్సరం మీకు మార్కండేయ పురాణంలో కూడా దుర్గా సప్తశతిలో చెప్పాను, సప్తశతిలో, చండీ సప్తశతిలో, దేవీ భాగవతంలో కూడా పంచమ స్కంధంలో చిట్ట చివరి కథ ఇది. అసలు జ్ఞానుల యొక్క పరాకాష్ఠాస్థితికి ఈ సమాధి అనేవాడు ఒక ఉదాహరణ అన్నమాట. ఆయన కోటీశ్వరుడు, సుఖాలు అనుభవించినవాడు, పెళ్ళాం బిడ్డలకి దూరంగా ఉన్నవాడు, ఇప్పుడు విధంగా అమ్మని ఊ అని కోరితే చాలు ఈ ప్రపంచం చేతిలో పెడుతుంది. కానీ అమ్మ దర్శనం అయ్యాక ఈ లౌకిక సంపద వద్దు, నాకు అమ్మే కావాలి అని కోరాడు ఆయన. ఆ స్థితి మనం కోరుకోవాలి. ఒక్కసారి భగవతి అనుగ్రహించాక అమ్మ భగవతి నాకు అరండల్పేట లేకపోతే సంపత్ నగరు బ్రాడీపేట ఇంకేదో పేట కావాలి, నల్ల చెరువు కావాలని కోరుకుంటామా? అస్సలు అలా కోరుకున్నామంటే ఇంకా మనలో కర్మ పరిపక్వం కాలేదని అర్థం అన్నమాట. యోగి గనక సమాధి అనే ఆ వైశ్యోత్తముడు నాకు నీ సన్నిధి తప్ప వేరే నిధి వద్దన్నాడు. ఆవిడ, నాయన కొద్ది రోజులలో నువ్వు నా సన్నిధానానికి వస్తావు, ప్రస్తుతం హిమాలయానికి వెళ్ళి ఇంకా కొంతకాలం పాటు జపం చేసుకో, కొంతకాలం పోయాక శరీరం విడిచిపెట్టి శాశ్వతంగా నా సన్నిధానంలో ఉండిపోతావు, ఇక నీకు పునర్జన్మ ఉండదు అని ఆయనకి ఆ వరం ఇచ్చి ఇప్పుడు రాజుగారికి వేసి తిరిగింది. రాజా నీకేం కావాలంటే, అమ్మ నాకు ఇంకా అప్పుడే మోక్షం మీద కోరిక లేదు, నా శత్రువులు నన్ను ఓడించారు, అందువల్ల కొంచెం కసి ఉంది, కసి ఉన్నంత వరకు నీ దగ్గరికి రాలేను, నా రాజ్యం నాకు కావాలి, ఆ తర్వాత ఎప్పటికైనా నీ దగ్గరికి తీసుకెళ్ళానట. అందరూ ఒకే రకం ఉంటావా మరి? అప్పుడు ఆమె, నాయన భూమండలంలో నీకు శత్రువులంతా దూరం అవుతారు, నీ మంత్రులే మళ్ళీ తిరిగి వచ్చి నిన్ను పట్టాభిషిక్తుడు చేస్తారు, నీ పార్టీలోంచి వేరే పార్టీలో చేరిన వాళ్ళంతా తిరిగి నీ పార్టీలోనే చేరిపోతారు, శత్రువులంతా నీ చేతిలో చస్తారు, నువ్వు ఈ భూమండలాన్ని 1000 ఏళ్ళు పరిపాలిస్తావు, ఆ తర్వాత రాబోయే జన్మలో సూర్యుడికి ఛాయాదేవికి కొడుగ్గా పుడతావు, ఛాయాదేవికి మార్తాండునికి కుమారుడిగా సావర్ణి అనే పేరుతో పుట్టి మనువు అవుతావు అని వరమిచ్చింది. నిజంగా వరం వల్ల వెంటనే మంత్రులు శత్రువుల్ని చంపేసి అమ్మనుగ్రహం కదా, ఏ శత్రువుల్ని వాళ్ళు సింహాసనం మీద కుట్టే కూర్చోబెట్టారో ఆ శత్రువుల్ని చంపేసి రాజుగారి కోసం వెతుక్కుంటూ వచ్చి, మహారాజా మేము పొరపాటు చేశామండి, శత్రువులతో కొమ్మక్క అయిపోయిన మాట నిజమేనండి, పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోతున్నాం, మీరు తిరిగి రండి, మీ సింహాసనం నిష్కంఠకమైంది, మీ శత్రువుల్ని మేము చంపామని ఈయన్ని పట్టుకెళ్ళి తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుని చేశారు. ఈయన భార్య పిల్లలు తిరిగి వచ్చారు. 1000 ఏళ్ళు భూమిని పరిపాలించాడు ఆయన. శరీరం విడిచిపెట్టాక సూర్యుడిలో కలిసిపోయి, సూర్యుడికి 2 భార్యలు కదా, పెద్ద భార్య సంధ్యాదేవి, 2వ భార్య ఛాయాదేవి. ఛాయాదేవి నుంచి మళ్ళీ ఆయన కుమారుడే పుట్టాడు. సూర్యుడికి ఛాయాదేవికి మొదటి కొడుకు ఈ సావర్ణి అనే పేరుతో ఈ మనువు పుట్టాడు. 2వ కొడుకు శనైశ్చరుడు, గ్రహాల్లో బలమైన గ్రహం శనైశ్చరుడు, శనిగ్రహంగా పుట్టాడు. ఆ తర్వాత కూతురు పుట్టింది, ఆవిడే తపతి అనే పేరుతో ఇప్పుడు నదిగా ఉన్నది. ఈ విధంగా సూర్యుడికి ఛాయకి పుట్టిన 3 కొడుకు 3 సంతానంలో పెద్దవాడే పుట్టాట. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం. కాబట్టి ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మని భక్తితో ప్రార్థించాలి. వ్యాసులు వారు ప్రత్యేకంగా చెప్పారు జనమేజయుడికి, ప్రతి జీవికి ఎప్పుడో ఒకప్పుడు ఆపద వస్తుంది. ఆపద వచ్చినప్పుడు అయ్యో ఇంకింతేనా నా బతుకు అని ఏడవడంలో ఉపయోగం లేదు. ఏడవడం వల్ల ఏ పని అవ్వదు, అప్పుడే నిలదొక్కుకోవాలి. కాకపోతే గురుభక్తి ఉండాలి. ఈ ఇద్దరూ కూడా తమకి మంత్రోపదేశం చేసిన సుమేధుడు అనేటటువంటి మహర్షి ఏం చెప్పారో చేశారు. గురువుగారి దగ్గర ఇంకా పొరపాటును కూడా మర్మం ఉండకూడదట. ఆయన ఏం చెబితే అది నిష్ఠతో చేస్తే, గురు కటాక్షం పొందితే ఈ జన్మలోనే సమస్త నిధులు అరిచేతిలోకి వస్తాయి, మోక్షమే అరిచేతిలోకి వస్తుంది. ఇక తక్కినవి రావడంలో ఆశ్చర్యమేమున్నది. అందువల్ల ఆపద వచ్చినప్పుడు ఏడవడం కాకుండా అమ్మని పట్టుకో అని ఈ కథను చెప్పాడు. దీంతో పంచమ స్కంధం అనేది పూర్తవుతుందన్నమాట. 5 స్కంధాలు పూర్తయ్యాయి. ఇక్కడ నుంచి 6వ స్కంధంలోకి అడుగు పెడతాం. షష్ఠీ అంటే 6, 6ని సంస్కృతంలో షష్ఠీ అంటారు. ఈ మధ్యన ఏంటో కానీ భాష రాక చంపేస్తున్నారండి. షష్ఠి పూర్తి అనడానికి ఒత్తుతారు కింద, షష్ఠీ పూర్తి అని అంటే 6 ఏళ్ళు పూర్తయ్యాయి, 7వ 8లోకి అడుగు పెట్టాడని అర్థం. మనం ఇప్పుడు చేసుకుంటున్నది 6 ఏళ్ళు నిండాకనా లేక 60 ఏళ్ళు నిండాకనా, కొంచెం కూడా అసలు భాష గురించి పట్టించుకోకుండా ఉంటున్నారు. మరి అదేమిటో తెలియట్లేదు అని నాబోటివాడు తప్పు రాశాడంటే అది మహాపాపం అనుకోండి, సామాన్యుడు రాశాడంటే అర్థం ఉంది, కానీ కొంచెం పండితులైనటువంటి వాళ్ళు ఉపన్యాసం చెప్పేవాళ్ళు దాంట్లో కొంచెం జాగ్రత్త వహించాలి, వహించకపోతే చాలా డేంజర్. ఇందువల్ల పద్మాకర్ గారు షష్ఠి పూర్తి అని రాస్తే ఇంకా అక్కడి నుంచి అందరూ ఓహో గురువు గారు షష్ఠి అని రాశారు కనుక మనం కూడా షష్ఠి అని అర్థం అంటారు. ఎందుకు చెప్తానంటే షష్ఠి దానికి సంబంధించింది షష్ఠ, షష్ఠస్కంధ అంటే 6వ స్కంధం, షష్ఠమ ఉండదు, సప్తమలాగా అష్టమలాగా 6కి మాత్రం షష్ఠస్కంధ అవ్వాలి. అలాగే షష్ఠి పూర్తి అని ఒత్తకుండా పెట్టండి కింద ఈసారి. 60 ఏళ్ళు నిండితే ఎవరికైనా కింద ఏం చేస్తారు, షష్ఠి పూర్తి మామూలుట రాయండి. షష్ఠి అంటే 60, 60, ఒత్తితే 6, ఒత్తకుండా ఉంటే 60 అని అర్థం అనమాట. ఈ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎప్పుడైనా మీలో ఎవరైనా షష్ఠి పూర్తి చేసుకునేటప్పుడు అప్పుడు షష్ఠి అని రాయండి. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఒక్క అక్షరం తేడా వస్తే వాడి జీవితమే మారిపోతుంది, మంత్రం యొక్క స్వరమే మారిపోతుంది, అప్పుడు దానివల్ల వచ్చే ప్రయోజనం ఉండదట. ఇది ఎందుకు చెప్తానంటే ఇది 6వ స్కంధం. ఈ 6వ స్కంధం మంత్రములకు సంబంధించినది, అనేక విశేషములకు సంబంధించినటువంటి స్కంధం. ఈ స్కంధం కథ వింటే గురువుగారు ఎందుకు ఈ భాషాదోషాలు ప్రమాదం అని చెప్పారో మీకు అర్థమవుతుంది. జనమేజయుడికి నాయన ఎంత గొప్పవాడైనా శాస్త్ర మర్యాదని అతిక్రమిస్తే, ధర్మాన్ని అతిక్రమిస్తే దెబ్బతింటాడు అనే ఒక ఉదాహరణకి ఇంద్రుడి జీవితం గురించి చెబుతున్నాను అని వ్యాసుడు ఒక కథ మొదలుపెట్టాడు. పూర్వం త్వష్ట అని ఒక ప్రజాపతి ఉన్నాడు, అంటే ఈయన విశ్వకర్మ అనే పేరుతోటి దేవతలకి శిల్పిగా కూడా ఉండేవాడు. ఈ త్వష్ట అనే ప్రజాపతి ప్రపంచంలో అందరికంటే గొప్పవాడైన కొడుకు నాకు కావాలి అనుకున్నాడు. తన తపశ్శక్తిని ధారపోసి ఒక పుత్రుణ్ణి సృష్టించాడు. ఆ పుత్రుడికి 3 తలలు ఉండేవి, అందుకని త్రిశిరుడు అన్నారు వాణ్ణి. ఈ త్రిశిరుడు తూర్పు దిక్కుకేసి ఉన్న తలతోటి వేదం చదివేవాట, అంటే ఒక తలతో వేదపారాయణ చేశాడు, ఒక తలతోటి యజ్ఞంలో నుంచి వచ్చే సోమరసం తాగేవాడు, ఒక తలతోటి లౌకిక సంభాషణ చేసేవాడు, లోకంలో ఉన్న ప్రజలతో కబుర్లు చెప్పేవాట. ఎల్లవేళలా వేదం చదవలేడు కదా, అందుకని బాగున్నారా ఈ పూట అన్నంలోకి అప్పడాలు చేస్తున్నారా ఒడియాలు చేస్తున్నారా అన్నట్టు ఇవాళ పద్మాకర్ గారు పురాణం అయ్యాక పులిహార ప్రసాదమా చిత్రాన్నమా, ఇటువంటి కబుర్లన్నీ కాస్త అడుగుతూ ఉండేవాడు. ఏది ఉత్తరం వేపున్న తలతో, దక్షిణం వేపున్న తలతో సోమరసం తాగాడు, ఉత్తరం వేపున్న తలతోటి లౌకిక సంభాషణ చేసేవాడు, తూర్పు కేసు ఉన్నటువంటి ముఖంతో వేద పఠనం చేసేవాడు. ఒకరోజున దేవగురువు బృహస్పతి ఇంద్రుడి మీద కోపగించి ఇంద్రుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు కూడా ఒక్కోసారి గురువుగారిని గౌరవించలేదు. గురువుగారు ఏదైనా చెబితే ప్రాణం పోయినా ఆ పని చేయాలటండి, ఒరేయ్ నువ్వు చచ్చిపోరా అని ఆజ్ఞాపిస్తే వెంటనే చావడానికి సిద్ధంగా ఉండాలట, అది గురుభక్తి అంటే. అంతేగాని గురువుగారు మీరు చచ్చిపోమంటే చచ్చిపోతానా, మిమ్మల్ని చంపేస్తానంటే వచ్చే జన్మలో చస్తావు, కాళ్ళు చేతులు లేకుండా పడతావు. ఒక్క అక్షరం ఇచ్చినా గురువుగారు గురువుగారి ఏకాక్షర ప్రదాతారం యో గురున్నాభిమంజతే సస్యయో నిశతంగత్వ చండాలత్వమవాప్రుయాత్. గురువుని గౌరవించకపోతే, గురువుగారు చెప్పిన మాట వినకపోతే, ఒక్క క్షణం ఇచ్చినా మంత్రం మంత్రమే గనక అలా మంత్రం ఇచ్చిన గురువుని గౌరవించరు. దుర్మార్గుడు చచ్చాక ఎన్నో నరకాలు అనుభవించి 100 జన్మలు కుక్క జన్మ ఎత్తి పుడతాడు, వరుసగా కుక్క జన్మలు 100 ఎత్తుతాడు, ఆ తర్వాత చండాలుడై పుడతాడు. అందుకని గురువుని గౌరవించాలి. ఓసారి ఇంద్రుడు గురువుగారిని గౌరవించలేదు, దాంతో గురువుగారు నీ కనబడను అని కొంతకాలం కనబడకుండా అదృశ్యమైపోయాడు. ఇప్పుడు గురువు లేకపోతే ఎలాగా? అందుకని ఇంకో గురువు కావాల్సి వచ్చి ఈ త్రిశురుడు పండితుడు, 3 తలలు ఉన్నాయి, త్వష్ట ప్రజాపతి సృష్టింపబడినటువంటి కొడుకు, త్వష్ట ప్రజాపతి చేత సృష్టింపబడ్డాడంటే మాటలా అనుకుని, ఏమండి త్రిశురుల వారు మీరు నాకు గురువుగా ఉండండి అన్నట్ట. అప్పుడు ఆయన, నాయన నేను నీ గురువుగా ఉంటాను కానీ మీ గురువుగారు వచ్చిన తక్షణం నేను నీ పదవికి రాజీనామా చేస్తానన్నట్ట. మా గురువుగారు వచ్చాక మీరెందుకండి? మీరు రాజీనామా చేయకపోయినా మేమే మీకు ఊస్టింగ్ ఇచ్చి పంపేస్తానులేండి, మా గురువుగారు వచ్చేదాకా మీరు గురువుగా ఉంటే చాలు అన్నాడు. ఈ త్రిశిరుడికి విశ్వరూపుడు అని కూడా పేరు. ఈ విశ్వరూపుడు కొంతకాలం పాటు బృహస్పతి బదులుగా గురుస్థానంలో ఉండి ఇంద్రుణ్ణి దేవతలని ఆనందపెట్టాడు. కాకపోతే ఈయనకు ఇబ్బంది ఉండేది ఏమిటిది? ఈయన తల్లి రాక్షసి, తండ్రి దేవత, అందుకని తండ్రి పక్షపాతంతో కంటే తల్లి మీద పక్షపాతం ఎక్కువ ఉంటుంది కదా. తల్లి వైపు వాళ్ళు రాక్షసులు, అందుకని వాళ్ళ మధ్య మధ్యలో రహస్యంగా పిలిచి, ఒరే ఇంద్రాది దేవతల కంటే మీకు ఎక్కువ శుభం కలుగ్గాక అని వాళ్ళకి యజ్ఞప్రసాదం ఇచ్చి పంపేవాట. ఇది ఇంద్రుడికి తెలిసింది. నువ్వు దేవగురువువి, దేవతలను ఆశీర్వదించాలి, యజ్ఞాక్షతలు దేవతల మీద వెయ్యాలి, యజ్ఞంలో ప్రసాదం మా దేవతలకే పెట్టాలి, నువ్వు మధ్య మధ్యలో ఎక్స్పార్టీ వాళ్ళకు కూడా పెడుతున్నావు, రాక్షసులకు కూడా ఆశీర్వచనం ఇస్తున్నావు, అన్నం పెడుతున్నావు, యజ్ఞప్రసాదం ఇస్తున్నావు, ఇది కుదరదన్నట్ట. ఆయన వినిపించుకోకుండా, నేను జపతపాలు చేసుకునేవాడిని, నాకు పక్షపాతం ఉండదు, నాకు అందరూ ఒకటే అని కళ్ళు మూసుకుని జపం చేసుకోవడం మొదలెట్టాట. మా గురువు అయ్యుండి మా సొమ్ము తింటూ మమ్మల్ని ఆశీర్వదించక శత్రువుని ఆశీర్వదిస్తావా, నిన్ను బతకనిస్తే ప్రమాదం అని ఇంద్రుడు ఈ కొత్త గురువుగారిని వజ్రంతో ఒక దెబ్బ కొట్టి చంపేశాడు. ఆ వజ్రం దెబ్బకి గురువుగారు ఢామ్ అని కింద పడి చచ్చిపోయాట. గురుద్రోహమే మహాపాపం అంటే గురువు హత్య చేశాడు ఆయన. ఈ గురువుగారు కింద పడిపోయాడు కానీ ఆయన ముఖంలో ఇంకా జీవకళ కనపడింది. దాంతో ఇంద్రుడికి అనుమానం వచ్చింది, నేను వజ్రంతో కొట్టగానే ఇతడు పడిపోయాడు కానీ ఇంకా ముఖంలో జీవకళ కనపడుతోంది, అంటే ఇతడిలో ఇంకా ప్రాణం ఉందేమో అనిపిస్తోంది. ప్రాణం ఉన్నవాడి ముఖం విచిత్రంగా ఉంటుంది, ప్రాణం లేకపోతే శవంలో ఉంటాడు, వీడు శవంలో లేడు శవంలో ఉన్నాడు అనుకుని ఎలా అయినా వీడి తలకాయ నరికేస్తే కానీ వీడు చావడేమో అనిపించి ఆ పక్కన గొడ్డలతో చెట్లు కొట్టుకుంటున్న ఒక వడ్రంగి కనిపించాడు. ఒరే నాయన తక్ష ఇలా రా అన్నాడు. ఆ తక్షకుడు అక్కడికి వచ్చాడు. నాయన వడ్రంగి, సంస్కృతంలో తక్షుడు అంటే తెలుగులో వడ్రంగి అన్నమాట. నాయన వడ్రంగి, ఇతడు నాకు శత్రువు, అందుకే వజ్రంతో కొట్టాను, కొట్టినా ఇంకా వీడిలో ప్రాణం ఉందేమో అనిపిస్తోంది. వజ్రంతో ఒకసారి కొట్టాక రెండోసారి కొట్టకూడదని శాస్త్రం, మళ్ళీ కొడితే ఆ వజ్రం దెబ్బ నాకు తగిలి నేను చస్తాను, ఇది వజ్రం యొక్క నియమం, అందుకే నేను వజ్రంతో వాడిని కొట్టడం లేదు. నీ దగ్గర గొడ్డలు ఉంది, ఆ గొడ్డలతో వీడి 3 తలకాయలు పటక్క నరికిపారాయి, దాంతో నాకు శత్రు పీడపోతుంది అన్నట. అప్పుడు వాడన్నాడు, మీకంటే స్వార్థం అండి, ఈయన్ని చంపితే ఏదో లాభం ఉంటుంది మీకు, శత్రు పీడ తొలగుతుందనో రాజ్యం వస్తుందనో ఇంకేదో ఉంటుంది, మీకు ఆశ ఉంది కనుక అన్యాయంగా గురుస్థానంలో ఉన్నవాడిని చంపారు, కానీ నాకేముందండి ఆశ, నేను హాయిగా కట్టెలు కొట్టుకుంటూ సుఖంగా బతుకుతున్నాను, ఈ కట్టెలతోటి వాటితోటి మంచాలవి తయారు చేసుకుంటూ ప్రజలిచ్చే డబ్బుతో బతుకుతున్నాను, ఇప్పుడు అనవసరంగా చచ్చిపోయిన వాడి తలకాయలు నరికి లేనిపోయిన హత్యాపాపం నేను చుట్టుకుంటానా? అందులో ఆయన యజ్ఞాలు చేసిన పుణ్యాత్ముడు, వేదములు చదువుకున్నటువంటి వాడు, మూడు తలలు కలిగిన వాడు, దేవతలకు కూడా గురువు, అటువంటి వాడి తలకాయలు నరకనన్నట. అయితే ఓ పని చేద్దాం, ఇక మీదట భవిష్యత్తులో యజ్ఞం జరిగినప్పుడు వచ్చే ఫలితంలో నీకు కూడా కొంచెం వాటా కల్పిస్తాను, ఈరోజు నుంచి వడ్రంగులందరికీ యజ్ఞంలో కొంత భాగం వచ్చుగాక అని దీవిస్తున్నాను, కాబట్టి నువ్వు నరికి అన్నట్ట. అందుకే అప్పటి నుంచి యజ్ఞంలో పూర్వం ఏం చేసేవారంటే శిల్పి గారి యొక్క ఉలి కానీ అదేదో చేతిలో ఉండేటటువంటి ఆ సుత్తి ఇలాంటి వాటిని అక్కడ పెట్టించి అప్పుడు యజ్ఞం చేసేవారు. అవి పెట్టినా పెట్టకపోయినా యజ్ఞంలో 18వ వంతు వడ్రంగులకు వెడుతుంది. యజ్ఞం ఎక్కడ చేసినా అందులో 18వ భాగం తక్షకులకు వెళ్ళేటట్టుగా ఇంద్రుడు వరం ఇచ్చాడు. ఇప్పుడు యజ్ఞంలో భాగం వచ్చింది కనుక ఈ పాపం చేసినా పర్వాలేదు అనుకుని ఆయన గొడ్డలతో మూడు తలకాయలు నరికేశాడు. అప్పుడు ఒక తమాషా జరిగిందిట, విశ్వరూపుడి మూడు తలకాయల్లో నుంచి ఒక తలకాయలో నుంచి పిచ్చుకలు బయటకు వచ్చాయి, ఇంకో తలకాయలో నుంచి తీతువు పెట్టలు వచ్చాయి, తిత్తిరి పక్షులు అంటారు వాటిని సంస్కృతంలో, తెలుగులో తీతు అంటారు, ఇంకో దాంట్లోంచి కౌజు పిట్టలు బయటకు వచ్చాయి. ఈ పిట్టలు కీసు బాచుకొని అరుచుకుంటూ వెళ్ళిపోయాయి. నిత్యము వేద పఠనము చేసే ముఖంలోంచి పిచ్చుకలు వచ్చాయట, ఓర పిచ్చుకలు వచ్చాయట, సోమరసం తాగే దాంట్లోంచి తీతువు పిట్టలు వచ్చాయట. అప్పుడప్పుడు ఆయన జనంతో మాట్లాడేవాడు, లౌకికంగా సంభాషణ చేసేవాడు అన్నాక అందులోంచి కౌజు పిట్టలు బయటకు వచ్చాయి. అప్పుడు ఆకాశవాణి, ఇంద్ర మహాపాపం చేశావు, గురుహత్య చేసావు, ఆపై చచ్చిపోయిన వాడి తలకాయలు శవం తలకాయలు కూడా నరికించావు, ఈ పాపం వల్ల శీఘ్రకాలంలో నీకు పదవీ గండం వస్తుంది, ఈ పిచ్చుకలు, ఈ కౌజు పిట్టలు, ఈ తీత్తిరి పిట్టలు, తీతు పిట్టలు ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంద్రుడు హత్య చేశాడు, ఇంద్రుడు హత్య చేశాడు అని కిచకిచలాడతాయి, ఆ పక్షుల ఘోష వల్ల నీ శరీరం అంతా పాడైపోతుంది అని ఆకాశవాణి హెచ్చరించింది. ఇంద్రుడు కొంచెం వణికిపోతూ వెళ్ళాడు. ఇది ఎక్కడ కర్మరా బాబు, వీడిని చంపేస్తే లేనిపోని పాపాలు చుట్టుకుంటాయట అనుకుని అయినా సరే ధైర్యంగా ఇంటికి వెళ్ళి గాయత్రి జపం చేసుకున్నాడు. తన కుమారుణ్ణి విశ్వరూపుణ్ణి ఇంద్రుడు నరికించాడనే విషయం త్వష్టకి తెలిసింది. దాంతో ఆయన ఆగ్రహించాడు. ఆయన ఏం చేశాడు అంటేనే, ఈ ఇంద్రుణ్ణి సర్వనాశనం చేసేదాకా నిద్రపోను అని కొడుకు శవం పక్కన ఉండగానే ఓ యజ్ఞగుండం తయారు చేసి అందులో ఒక మంత్రం చదివాడు. ఇది జాగ్రత్తగా వినండి, ఒక్క అక్షరం తేడా వస్తే కొంప మునిగిపోతుందన్నానికి ఉదాహరణ ఇది. ఇంద్రశత్రో వివర్ధస్వ అని మంత్రం చదివేటాను. ఇంద్రశత్రో, ఇంద్రుడికి శత్రువైన ఓ రాక్షసుడా, వివర్ధస్వ, అభివృద్ధి పొందు అన్నాడు. నిజంగా ఈ మంత్రం ఇలాగే చదివితే ఇంద్రశత్రో అని కలిపి ఉంటే యజ్ఞగుండంలోంచి ఒక రాక్షసుడు పుట్టేవాడు, పుట్టిన వాడి చేతిలో ఇంద్రుడు చచ్చేవాడు. కానీ ఈయనకి కోపం కదా, దానికి తోడు ఎంత కాదనుకున్నా భాషాదోషం కొంచెం ఉంటుంది. ఆ భాషాదోషంలో కొంచెం ఆయాసం తెచ్చుకొని ఇంద్ర అని ఆపాడు, కొంచెం గ్యాప్ ఇచ్చాడు. ఇంద్ర శత్రు వివర్ధస్వ అన్నాడు. ఇంద్రశత్రు అంటే ఇంద్రుడికి శత్రువు పుట్టేవాడు, కానీ ఇంద్ర అని ఆపడం వల్ల ఇంద్ర శత్రు, ఓ నా శత్రువా, నాకు శత్రువైన ఇంద్ర వివర్ధస్వ, నువ్వు అభివృద్ధి పొందు అంటే ఇప్పుడు ఈ మంత్రం ఇంద్రుడికి అభివృద్ధి ఇచ్చింది, కేవలం గ్యాప్లో. అందుకనే మంత్రం ఇచ్చేటప్పుడు గురువులు నాయన కొంచెం దగ్గర పెట్టుకు చదువు అన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు షష్ఠి అని వస్తుంది అంటున్నాను, దానివల్ల మనకి రావాల్సిన ఫలితాలు రావు. మరి గురుస్థానంలో ఉన్నప్పుడు చెప్పకపోతే అలాగే, ఇక్కడ ఉన్నప్పుడు మేము ధర్మసింహాసనం ఇది, ఇక్కడ ఉన్నప్పుడు యాజ్ డీజ్గా పలకాలి, యావజ్జీవితం దీని మీదే కృషి చేయటం వల్ల 24 గంటలు ఇదే లోకంగా బతకడం వల్ల ఈ పదాల్లో ఉన్నటువంటి తేడాలు తెలుసు కనుక చెప్పాలి. తెలియకపోతే అలాగే చెప్పలేము అనుకోండి, నాకే తెలియకపోతే నేనేం చెబుతాను, దొందు దొందే దొందప్ప అని సామెతోటి ఉందిలేండి. తెలిసినంతవరకు చెప్పమన్నారు, అలాగని ఎవరికి వాడే సంపూర్ణ పండితుడు కాదు, కానీ తనకి తెలిసినంతవరకు చెప్పమన్నాడు. సంపూర్ణ ప్రామాణికుడు ఎవడన్నా ఎవడుంటాడండి ఈ జగత్తులో, అన్నీ ఎరిగిన వాడు శివుడు తప్ప మరొకడు ఎవడో లేడు పొమ్మన్నాడు. అంతే, జగద్గురు ఆ పరమాత్మ తప్ప ఎవడికి తెలుస్తుంది? అయినా వాడికంటే వీడు కొంచెం, వీడికంటే వాడు కొంచెం చదువుకున్నప్పుడు ఒకళ్ళు ప్రామాణికులు అవ్వాలి. కేవలం ఒక్క మంత్రం ఇంత పిసర్ తేడా రావడంలోటి ఆ యజ్ఞగుండంలోంచి వృత్రుడు అనేవాడు పుట్టాడు. వాడే వృత్రాసురుడు, పెద్ద శరీరముతో యజ్ఞగుండంలోంచి ఆకాశమంతెత్తు తలకాయతో పుట్టాడు ఆయన. అంత మహాశిరస్సుతో వృత్రాసురుడు పుట్టాడు, పుట్టడానికి మంత్రప్రభావంతో పుట్టాడు. కానీ తండ్రి చదివిన మంత్రం వల్ల ఎక్కువ కాలం బ్రతకలేకపోయాడు. ఇప్పుడు ఆ వృత్రాసురుడు పెద్ద శూలంతో పుట్టి తండ్రి నా కర్తవ్యం ఏమిటన్నట్ట. వాడు ఎంత పొడుగ్గా ఉన్నాడంటే నేల మీద కాళ్ళు, ఈ తల వెళ్ళి చంద్రమండలాన్ని తాకింది ఏకంగా, అంత పొడుగున్నటువంటి వాడు ఏకంగా. భయంకరమైన చేతులతో, విశాలమైన కళేబరంతో, వికృతమైన ముఖంతో, పెద్ద పెద్ద కోరలతో, పెద్ద పెద్ద ముక్కుతో కనపడ్డాడు వాడు. వినయంగా తండ్రికి నమస్కరించి, ఈ యజ్ఞగుండం నుంచి మంత్రశక్తితో నన్ను సృష్టించిన ఓ విశ్వకర్మ, నా కర్తవ్యం ఏమిటనగానే ఇంద్రుడు పరమదుర్మార్గుడు వాడిని తన్ని స్వర్గరాజ్యం లాక్కు అన్నట్ట. వెంటనే ఉత్తరాసుడు స్వర్గం మీదకి దాడి చేసి మొత్తం దేవతలందరినీ నల్లుల్ని నలిపినట్టు నలిపి విసిరి పారేశాడు. దాంతో ఇంద్రుడు అసలు యుద్ధం చేయకుండానే హడిలి పారిపోయాడు. ఈ ఉత్తరాసురుడి దగ్గర ధర్మం ఉన్నది, యుద్ధరంగములో వెన్ను చూపించి పారిపోతున్నవాడిని చంపకూడదు, పట్టుకోకూడదు అనుకుని వెనక్కి తిరిగి వచ్చి, నాన్న దేవతలందరినీ జయించాను, చేత్తో పట్టుకుని విసిరేశాను, ఇంద్రుడు అసలు యుద్ధం చేయకుండా పారిపోయాడు, పారిపోతున్న వాళ్ళని మనం చంపకూడదు కదా, అందువల్లే నేను ఆయన్ని పట్టించుకోకుండా వెనక్కి వచ్చానన్నట. మంచి పని చేసావు, కానీ ఇంద్రుడితో ఎప్పటికీ ముప్పే మనకి. ఇంద్రుడు ప్రమాదకారుడు, పారిపోయినట్టు పారిపోతాడు, వెనక నుంచి చంపుతాడు. కాబట్టి ఇంద్రుడి చేతిలో చావు లేకుండా చేసుకోవాలి నువ్వు. బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి, బ్రహ్మని మెప్పించి ఎవరి చేతిలోనూ చావు లేని వరాలు పొందన్నట. అప్పుడు మళ్ళీ వృత్రాసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి మహాదీక్షతోటి బ్రహ్మ జపం చేసి బ్రహ్మని మెప్పించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు చావు లేని వరం నువ్వు ఎలాగో ఇవ్వవు, అది నాకు తెలుసు. అందువల్ల నేను నిన్ను తడి వల్ల, పొడి వల్ల, రాత్రి వల్ల, పగల వల్ల, అగ్ని వంటి పంచభూతాల వల్ల చావకుండా వరం ఇయ్యన్నట. తడి వస్తువులతో చావట్ట, పొడి వస్తువులతో చావట్ట. అసలు లోకంలో అయితే తడి లేక పొడే కదా ఉండేది ఎక్కడన్నా? నీళ్లు మొదలైనవన్నీ తడి, మనం అందరం పొడి. అయితే తడి లేక పొడి కాకుండా తడి పొడి కానీ ఉండవు కనుక, తడి పొడి వల్ల చావకూడదనగానే ఇతనికి ఇంకా చావు లేదని జనాలకు అర్థమయ్యింది. బ్రహ్మగారు కూడా తథాస్తు అన్నాడు. అప్పుడు అతడు, నాన్న బ్రహ్మ నాకు మంచి వరాలు ఇచ్చాడు, ఇప్పుడు నన్ను ఏ ఆయుధం ఏం చేయలేదు, నిప్పు చంపలేదు, ఉప్పు చంపలేదు, పప్పు చంపలేదు, ఇంకో డప్పు చంపలేదు, తడి వల్ల పొడి వల్ల చావను, ఇక నాకు అంత తేలిగ్గా చావులేదన్నట్ట. శభాషరా, ఇప్పుడు వెళ్ళి ఇంద్రుణ్ణి తన్ని మింగేయి అన్నాడు తండ్రి గారు. మళ్ళీ వృత్రాసురుడు స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళి దేవతలందరినీ చెల్లా చెదరు చేసి, తండ్రి ఇంద్రుణ్ణి మృంగమన్నాడు కదా, అందుకని ఇంద్రుణ్ణి కుడి చేత్తో పట్టుకుని గుటుక్కుని మింగేశాడు. గట్టిగా మనం ఓ పండు ముక్క కూడా అలా మింగలేము, అలా మింగి పారేసాట. ట్యాబ్లెట్ మింగమంటేనే నోట్లో వేసుకుని వందసార్లు నీళ్లు తాగాలి అవునా, కానీ వాడు ఆ శుభ్రంగా హోమియోపతి పిల్లు కంటే కూడా సులభంగా మింగేశాట ఇంద్రుణ్ణి. దాంతో దేవతలు హాహాకారం చేశారు, అయ్యో ఇంద్రుణ్ణి మింగేశాడు వీడు, ఇప్పుడు ఈ ఇంద్రుణ్ణి రక్షించడం ఎలాగా అనుకునేలోపు ఇంద్రుడికి ఒక అదృష్టం కలిసి వచ్చిందిలేండి. గురువుగారు పారిపోయే ముందు బృహస్పతి ఇతన్ని వదిలి వెళ్లే ముందు వీడికి ఒక నారాయణ కవచమని ఒక కవచం ఇచ్చాడు. ఈ కవచమును చదువుకున్నంత వరకు నీకు చావు ఉండదు అన్నట్ట. వృత్రాసురుడు మృంగగానే వృత్రాసురుడి కడుపులోకి వెళ్ళిపోయి ఈ నారాయణ కవచం చదువుకోవడం మొదలెట్టాడు వాడు. దాంతో కడుపులో ఉండి కూడా వాడు ఉడికిపోలేదు. కడుపులోకి వస్తువు పెడితే ఆ వస్తువు మొత్తం అంత లోపల గెలకొట్టబడుతుంది, రక్తంగా మారిపోతుంది, చీముగా మారుతుంది, కొంత వ్యర్థ పదార్థం అవుతుంది. మీరు ఎవరన్నా గారి తింటే గారి కింద మళ్ళీ బయటకు వస్తుందా రాదుగా, గారి లోపలికి వెళ్ళాక రకరకాల మార్పులు చెందుతుంది రండి, అవన్నీ మీరు చూస్తే జీవితంలో అన్నం తినలేరు. అలాగే ఇతడు జీర్ణం కాకుండా యథాతథంగా ఉండిపోయాట. ఈలోపు దేవతలు వాళ్ళలో వాళ్ళు ఆలోచించి, ఇంద్రుడు ప్రస్తుతం వీడి కడుపులో ఉన్నాడు, చావడు కానీ బయటికి రాడు, ఎలాగా వీడి నోట్లోంచి ఇంద్రుడిని బయటికి రప్పించడం అనుకున్నారు. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందిట. ఆలోచనతో ఒక శక్తిని సృష్టించారు. ఆ శక్తికి జృంభణము అని పేరు పెట్టారు, అంటే తెలుగులో ఆవులెంత అంటలా మీరు మధ్య మధ్యలో, అదే దానికి జృంభణము అని పేరు. ఈ దేవతలు వృత్రాసురుడి కోసం సృష్టించారు, లేకపోతే ఈ ఆవులెంత లేకపోతే ఎంత బాగున్నాం. కొంతమందికి ఆవులింతలు కాదు, ఏకంగా గేదెలింతలే. ఇక్కడ ఆవులించేటంటే ప్రపంచం చివరిదా కనబడుతుంది. ఈ ఆవులింతను సృష్టించి వృత్రాసురుడి మీద వదిలేరు. వెంటనే వృత్రాసురుడు అన్నాడు. అనగానే ఇంద్రుడు నోట్లోంచి బయటికి దూకాట. దూకి, నాయన వృత్ర నీ పుణ్యం ఉంటుంది, మళ్ళీ మింగకరా బాబు, నీ కడుపులో నారాయాత్ర పడుతున్నా, అదేం కడుపురా బాబు, లోపల ప్రేగులు, రకరకాల కోశాలు, చాలా కష్టంగా ఉందన్నట్ట.
అసలు ఒక మనిషికి అడుపులోకి వెళ్ళి మనం కాసేపు ఉన్నామంటే ఇంక జీవితం అంటే విరక్తి కలుగుతుంది, ఇంక భోజనం చేయలేము మనం చూస్తూ చూస్తూ. కావాలంటే మీరు ఎప్పుడన్నా ఎవరి కడుపులోకైనా వెళ్ళి చూడండి, అప్పుడే అర్థమవుతుంది. అంటే అది కొంచెం కష్టం, కానీ కడుపులోకి వెళ్ళాక బయటకు వచ్చాక ఈ జీవితం మీద మనకి చాలా జుగుప్స కలుగుతుంది అన్నమాట. అయినా మీకు కూడా ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు వాళ్ళ మానవ జన్మ ఎత్తారు, కానీ ఇంత పూర్వం మీరు కూడా ఎన్నో జన్మలు ఎత్తారు. పూర్వం మీలో కొంతమంది కోడయ్యి ఏ మహానుభావుడు కడుపులోకి వెళ్ళారు, కొంతమంది మేక అయ్యి ఎవడి కడుపులోకి వెళ్ళి జీర్ణమయ్యారు, అలా అయ్యి ఈ జన్మ ఎత్తారు. ఈ జన్మలో కూడా ఆదివారం ఆదివారం కోడి రొయ్య పకోడి తింటే మళ్ళీ వచ్చే జన్మలో ఇంకోటి కావడకో పకోడి అయిపోతాం, కోడి పకోడి అయిపోతాం. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండమని నేను అల్లేదు, వ్యాసుడు అన్నాడు సుమా, ఇది వ్యాసుడిని అడగండి ఏదన్నా ఉంటే. మొత్తం మీద నాయన నన్ను మృంగవద్దన్నట్ట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయన వృత్ర, ఈ ఇంద్రుడు నీకు సోదరుడు అవుతాడు, ఈతడు దేవతలకి నాయకుడు, నా మీద అభిమానంతో ఇతన్ని చంపక మీ ఇద్దరు స్నేహం చేసుకోండి అన్నట్ట. బ్రహ్మదేవ, నువ్వు చెప్పినట్టు ఇతనితో స్నేహం చేసుకోవడానికి అభ్యంతరం లేదు, నీవు ఆదేశించావు గనక ఇతన్ని చంపను. కానీ ఇంద్రుడిని ఎలా నమ్ముతామండి బాబు, ఇంద్రుడిని అస్సలు నమ్మకూడదు. ఇంద్రుడు పరమ దుర్మార్గుడు, ఎన్నో రకాల పాపాలు చేశాడు, గౌతమ మహర్షి భార్య అహల్యని మోసం చేశాడు, ఇలా ఎంతోమందితోటి నానా రకాలుగా ప్రవర్తించిన దుర్మార్గుడు అన్నట్ట. అప్పుడు మునులంతా వచ్చి, ఇంద్రుడు ఈరోజు నుంచి నీ ఎడల అపచారము చేయకుండా మేము శపథం చేయిస్తాం, అప్పుడు స్నేహం చేసుకుంటావా అంటే ఒట్టు పెట్టించండి అతని చేత, అప్పుడు నేను స్నేహం చేసుకుంటాను అన్నాడు వృత్రుడు. అప్పుడు దేవతలు మునులు ఇంద్రుడిని పట్టుకొచ్చి వృత్రాసురుడి దగ్గర నిలబెట్టి, వృత్రాసుర, ఈ ఇంద్రుడి ద్వారా నువ్వు ఏమేమి శపథములు వినాలనుకుంటున్నావో విను, ఇంద్రుడు నువ్వు ఎలా చెప్పమంటే అలా చెబుతాడన్నట్ట. అయితే ఇంద్ర, ఈరోజు నుంచి నువ్వు నన్ను వెనక నుంచి కొట్టకూడదు, ఎందుకంటే యజ్ఞకుండం నుంచి నేను పుట్టగానే మా నాన్నగారు వెనక నుంచి ఎవరైనా నన్ను చంపే అవకాశం ఉంది, వెనక నుంచి చంపితే మాత్రం నువ్వు చస్తావన్నాడు. కాబట్టి నాకు ఎప్పుడైనా గండం వెనక నుంచి ఉంది, బ్యాక్ గండమే తప్ప ఫ్రంట్ గండం లేదు, వెనక నుంచి నువ్వు నన్ను చంపకూడదు, అది నీకు ఇష్టమేనా అంటే ఈరోజు నుంచి నీ చేతిలో చెయ్యేసి చెబుతున్నాను, వెనుక నుంచి చంపనన్నట్ట. సరే, ఒంటరిగా నాతో కూడా తిరుగుతున్నప్పుడు నా ముందే ఉండాలి, వెనక ఉండకూడదు, అలాగేనన్నట్ట. ఇలా ఎన్నో ఒట్లు పెట్టించుకున్నాడు, నన్ను పగల చంపకూడదు, రాత్రి చంపకూడదు, ఏ అలాగే కింద చంపకూడదు, పైన చంపకూడదు, నాకు ఇచ్చిన మాట తప్పకూడదు, తప్పితే నీకు మహాపాపాలు వస్తాయి, ఇలా ఒట్లు పెట్టుకుంటావా అంటే నువ్వు చెప్పిన అన్ని శపథాలు చేస్తున్నాను, నేను ఏదన్నా చేస్తే మహాపాపం అని ఇంద్రుడు ఒట్టు పెట్టుకున్నాడు. ఆ శపథములు నమ్మి ఇంద్రుడితో స్నేహం చేసుకున్నాడు వృత్రాసురుడు. ఇద్దరూ కలిసి తిరిగేవారట. అప్పుడు ఒక రోజున తండ్రి విశ్వకర్మ వృత్రాసురుడిని పిలిచి, ఒరే నాయన, అస్సలు వీడిని నమ్మకరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, విశ్వాసఘాతినామ్నైవ మిత్రద్రోహ కృతామపి, విశ్వాసఘాతకులతో మిత్రద్రోహులతో స్నేహం చేయకూడదు. గురువుగారినే గౌరవించలేదు ఇంద్రుడు, గురువుగారు అంటే ప్రాణం ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది, ఈ శరీరం నీది గురుదేవా అని గురువుకి సమర్పించిన వాడు ధన్యాత్ముడు అవుతాడు. అటువంటిది గురుద్రోహం చేశాడు వీడు, గురువుగారిని తిరస్కరించాడు. వాడి ఒట్లు నమ్మి నువ్వు తిరుగుతున్నావు స్నేహం చేసి అతనితో ఒంటరిగా, ఇది ప్రమాదం, నా మాట విను వద్దన్నట్ట. అయినా ఇంద్రుడి మాయలో పడి, ఇంద్రుడి యొక్క మాటల తీపిదనంలో పడి ఈ వృత్రాసురుడి తండ్రితో, నాన్నగారు మీరు చెప్పింది నిజమే, అయినా ఈ మధ్యన ఇంద్రుడు మారిపోయాడండి, పూర్వంలో లేడండి, ఆయన మైండ్ సెట్ మారిందండి, అందువల్ల అతని మాటల్లో ఒక రకమైన మాధుర్యం కనబడుతోంది, అయినా నేను బలవంతుణ్ణి, వరాలున్నవాణ్ణి, అతడు చంపాలడుకున్నా నేను చావను, అతడు మారాడు, అన్యాయం చేయడు, శపథములు పలికాడు, అందువల్ల అతని మీద నాకు నమ్మకం ఉంది, ఒకవేళ శపథములు విడిచిపెట్టి అతడు నన్ను చంప ప్రయత్నించినా నేను చావను, నాకు అన్ని వరాలు ఉన్నాయన్నట్ట. సరే నేను చెప్పాను, నువ్వు జాగ్రత్తగా ఉండన్నాడు, పాపం తండ్రి ఏం చేస్తాడు అంతకు మించి. ఇలా ఉండగా ఓ పక్కన స్నేహంగా కూడా తిరుగుతూనే ఈ దుర్మార్గుడు నా రాజ్యం ఆక్రమించుకున్నాడు, సింహాసనంలో నాతో పాటు కలిసి కూర్చుంటున్నాడు. ఒట్లంటే పెట్టాను కానీ వీడి నోట్లో ఎప్పుడు మట్టి కొట్టాలా అనిపిస్తోంది నాకు, వీడిని ఎలా చంపటం అని లోపల కృత్రిమ ఆలోచన మాత్రం ఇంద్రుడు మానలేదటండో, దురాలోచన మానల. ఎప్పుడూ కూడా శత్రువు శత్రువే, శత్రువుని నమ్మి విశ్వసించి తిరగరాదు, శత్రువుని చంపడానికి ప్రయత్నించాలనుకున్నట్ట. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజున ఇంద్రుడు భక్తితో అమ్మవారిని ధ్యానం చేశాడు. జగన్మాత, నా స్వర్గసింహాసనం ఒక రాక్షసుడి పాలైపోయింది, ఈ రాక్షసుడి నుంచి నా రాజ్యం తిరిగి నాకు వచ్చే మార్గం ఏమిటి, నన్ను రక్షించు అని భక్తితో ప్రార్థించగానే, నాయనా నీకేం కంగారు లేదు, ఈ దుర్మార్గుడు పైకి ఇప్పుడు నీతో స్నేహం నటిస్తున్నా, వీడు ఎప్పుడు రాక్షసుడు రాక్షసుడే, అయినా ఇంద్ర పదవి నీది, నీ పదవిలో ఉండగా నిన్ను భ్రష్టుండి చేయటం దోషమే, కాబట్టి వీడికి మరణం తప్పదు. వీడు పగలు చావడు, రాత్రి చావడు, సంధ్యా సమయంలో చచ్చిపోతాడు. సంధ్యా సమయంలో చావకుండా వీడికి వరం లేదు. వీడు తడి వల్ల చావడు, పొడి వల్ల చావడు. కాబట్టి పొడి తడి కాని వస్తువు ఈ ప్రపంచంలో ఒకటే ఉంది, అది నొరగ, సముద్రపు నొరగ. నొరగ తడి అంటే తడి, పొడి అంటే పొడి, ఇది కాదు అది కాదు. నీ వజ్రాయుధాన్ని తడి పొడి కాని నొరగలో ఉంచి సంధ్యా సమయంలో వెనక నుంచి ఒక్కడి కొట్టు వాడు చచ్చిపోతాడు అని అమ్మ ఆదేశించింది. అమ్మయ్య అనుకున్నట్టు వీడు, వజ్రము మంచి శక్తివంతం అవ్వాలి, అందుకని ముందుగా ఏం చేశాడు, శ్రీహరిని ధ్యానం చేశాడు. వజ్రమధ్యే ప్రవిశ్యాసౌ సంస్థితో భగవాన్ హరిహి, వెంటనే శ్రీ మహావిష్ణువు వజ్రాయుధం మధ్యలో చేరాడు. అంటే ఇప్పుడు అది ఇంద్ర వజ్రాయుధం కాదు, అందులో సాక్షాత్తు విష్ణువు చేరాడట. ఆ తర్వాత వజ్రాయుధాన్ని జాగ్రత్తగా కనపడకుండా బొడ్లో పెట్టుకుని మిత్రుణ్ణి వెంట పెట్టుకుని పాలసముద్రం దగ్గరకు వచ్చాడు. సాయం సంధ్యా సమయం దాకా ఇద్దరు సరదాగా తిరిగారట. ఇంతలో వృత్రాసురుడు ముందుకు పెడుతున్నాడు, చేతులు కట్టుకుని వెనక నుంచి నడుచుకుంటూ, ఇంద్రుడు వీడు నాకు వీపు చూపించాడు, ఇదే సమయం వీడిని చంపడం, నా అదృష్టవశాత్తు ఇది పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయం, ఈ సంధ్యా సమయంలో విష్ణువు ఆవహించి ఉన్న నా వజ్రాయుధాన్ని సముద్రపు నొరగలో ముంచుతాను, వీడిని వెనక నుంచి కొట్టి చంపుతాను. ఈలోపు వీడు వెనక్కి తిరగకుండా ఏం చేద్దామని అనుకుని, మిత్రమా ఆ ఎదురుగుండా పాలసముద్రంలో ఉచ్చైశ్రవం అనే గుర్రం ఉంది, ఆ గుర్రం ఎంత బాగుందో చూడన్నట్ట. వీడు ఆ గుర్రం కేసు చూస్తూ ఉండగా వజ్రం తీసి దాన్ని పాల నురుగులో ఉంచి, ఆ సముద్రపు నురుగులో ఉంచి వెనక నుంచి ఒక్క దెబ్బ కొట్టాడు. ఒక్క దెబ్బకు తెచ్చిపెట్టేవాడు, ఎందుకంటే వాడు తడి పొడి కాని దానివల్ల చస్తాడు. పైగా ఆ తడి పొడి కాని నురుగుగా మారింది అమ్మవారు స్వయంగా. ఆపై స్వయంగా వజ్రం మధ్యలో హరి ఉన్నాడు. అందుకే ఇక్కడ 58వ శ్లోకంలో స్మృతమాత్ర తదాదేవి స్వాంశం ఫేనే న్యథాపయత్తు, ఫేనం అంటే నురుగు, నురుగులో అమ్మవారు తన శక్తిని నిక్షిప్తం చేసింది. ఇక వజ్రంలో హరి సంయుతం శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఈ రెండు కారణములతో వాడు ఢామ్మరి కింద పడి చచ్చిపోయాడు.